సో ఈరోజు ఇంగ్లీష్ సెషన్ జరిగింది కదండి, చాలా టైం అయ్యింది, తొందరగా చెప్పి ముగిస్తాను. ఒకవేళ గనక చాలా టైం పడుతుంది అనుకుంటే గనక నాన్నగారు ఏదైతే ఇంటర్వ్యూ గురించి నేను ఈరోజు ఇంగ్లీష్లో చదివానో అది నేను నెక్స్ట్ వీక్ పోనీ తెలుగు సెషన్లో చెప్తాను, కుదిరితే ఇప్పుడే చెప్పేస్తాను. అయితే హెదర్ ఎవరు అంటే లైక్ ఆస్ట్రేలియన్ అండి, తను ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి కూడా తనకి అంటే చాలా సెన్సిటివ్గా ఉండేది చిన్నపిల్ల, కానీ ఇంట్లో పరిస్థితులు బాగుండేవి కాదు చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళ మదరే తన్ని చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉండేవారు. ఎందుకు పుట్టావు, నువ్వు చచ్చిపోతే బాగుండు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా చిన్న వయసులోనే చాలా గాయం పడిందనమాట మనసులో. తండ్రి బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉండక, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే అందరి పిల్లల కన్నా తిను వేరుగా ఉండేదంట. తన పాటికి తను ఉండడం, భగవంతుడితో తన లోపల తను మాట్లాడుకోవడం వాళ్ళకి అర్థమయ్యేది కాదు కుటుంబ సభ్యులకి. అయితే చాలా చక్కగా ఒక మాట చెప్పింది ఏంటంటే, ఆ చిన్నతనంలో దానికి తెలియక వాళ్ళు క్రిస్టియన్స్ కదా, యేసు ప్రభువుని సిలువ మీ పాపాల కోసం యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు అని తను చర్చలో అది వింటూ ఉంటుంది కదా, అది విన్నప్పుడు తనకి చాలా బాధ అనిపించిందంట. యేసు ప్రభు ఎందుకు మన పాపాలకి ఆయన శిక్ష ఎందుకు అనుభవించాలి, మనమే అనుభవించాలి కదా, ఎవరి శిక్ష వాళ్లే అనుభవించాలి కదా, నువ్వేమి క్రాస్ ఎత్తుకోవద్దు, నువ్వే నిన్నెవరు హింస పెట్టద్దు, నేనే పడతాను నా హింస, నా సిన్ను నువ్వు తీసుకోకు అని అడిగేదంటండి పాపం. అంటే చైల్డ్హుడ్ ఇన్నసెన్స్ ఎంత బ్యూటిఫుల్, ఎంత ప్యూర్గా ఉంటుందో కదా. అంటే ఆయన భగవంతుడు అని తెలియదు, నువ్వు నీ తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడేస్తుంది అనమాట. ఏమని, నా కోసం నువ్వు సఫర్ అవడం ఏంటి, నా సఫరింగ్ నేనే పడతాను, నా పాపాలయ్యో నేనే పడతాను అదే అంటుంది. అంటే అది మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఆయన అంటాడంట, నీ పాపాలు ఆయన పాపం నువ్వు పడ్డం ఏంటి, ఆయన వచ్చిందే అందుకు, పాపాలు ఆయన తీలేపితే మన పాపాలు మనం తీసుకోలేము, ఈ సఫరింగ్ ఎప్పటికి ఎండ్ అవ్వదు ఆయన మనకి హెల్ప్ చేయకపోతే అని నవ్వుతుంది అనమాట. అయితే హెదర్ తర్వాత ఫస్ట్ టైం అరుణాచలం ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళ హస్బెండ్ అంటే తన ఫస్ట్ హస్బెండ్ జాన్ అని మనందరం చూసాం, జాన్ బట్టన్ యాక్చువల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అనమాట. గవర్నమెంట్ వాడిని ఎలా చూస్ చేసుకుందంటే, మన కొండ ఉంది కదా అరుణాచలం కొండ, దాని మీద ఫారెస్ట్ ప్లాంట్స్ పెట్టి పెంచడానికి జాన్ని పిక్ చేసింది ఆస్ట్రేలియా నుంచి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసేవాడు, కొండ మీద చెట్లు పెంచడం కోసమని జాన్ బట్టన్ ఎన్నుకుని జాన్ డేవిడ్ని అరుణాచలం పిలవడం జరిగింది. అండ్ హెదర్ జాన్ భార్యగా వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయింది, కానీ 30 కిలోమీటర్ల దూరం నుంచే, అప్పట్లో బిల్డింగ్స్ అవి ఏం లేవు కదా, సో ఎప్పుడో 1980స్లో వచ్చారు వాళ్ళు అరుణాచలం. ఆ దూరం నుంచి ఆ కొండ కనిపించేసరికి తనకి ఇదేదో అంటే అట్రాక్షన్ కింద ఏదో తనని లాగుతున్నట్టుగా తనకు అనిపించింది అని చెప్పిందండి. సో అలా రావడం, అరుణాచలం రావడం, తను అప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్టుంది 3వ నెల, కండిషన్స్ ఫేవరబుల్గా లేక ఆస్ట్రేలియా నుంచి ట్రావెల్ చేయడం అంటే సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, అక్కడేమో కడుపులో నొప్పి విపరీతంగా వచ్చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అది సరిగ్గా చేయక అబార్షన్ అయిపోవడం, చాలా అంటే వచ్చిన 2 నెలలకే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, 3 నెలలు విపరీతమైన నొప్పి సఫరింగ్లో ఉండిపోయినట్టుంది. అదే అంది, అరుణాచలం రావడం అందరూ చాలా వైభవంగా లేకపోతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, నా జీవితం పెయిన్తో మొదలయ్యింది, అరుణాచలం రావడం కూడా పెయినే అయ్యింది. తర్వాత అంటే సమగ్రంగా తన పెయిన్ ఎలా అర్థం చేసుకుందంటేనండి, పెయిన్ని మనం అందరం కూడా ఎంబ్రేస్ చేయాలంటుందండి. అంటే నొప్పి రాకూడదు, మనకి కష్టం రాకూడదు, సఫర్ అవ్వకూడదు అని అనుకోవద్దంటుందండి. ఎందుకంటే సఫరింగ్ నేర్పినంత పాఠం మన జీవితంలో ఏ సంఘటనలు నేర్పవంటుందండి. అంటే అసలు మన జీవుడు పెయిన్ గోత్రూ అయితే వాడికి ఎవల్యూషన్ వస్తుంది. ఎందుకు అంటే ఎదుటివాడి కష్టం, ఎదుటివాడి బాధ, ఎదుటివాడి సఫరింగ్ నీకు ఎప్పుడు అర్థమవుతుంది, అది నువ్వు ఎంతో కొంత ఫేస్ చేసి ఉంటే అర్థమవుతుంది. తను ఏమందంటే, నా బాధ, నా క్షోభ, లేకపోతే నా నొప్పి నన్ను ఏం చేసినాయి అంటే, నన్ను ఇంకా మంచి మనిషిని చేసినాయి అంటుందండి. అంటే బహుశా నేను అంత మంచిగా అంతకుముందు లేను, కానీ ఈ పెయిన్ ఏం తెలియచేసిందంటే, ఏవైతే కారణాలు నిన్ను ప్రేమించకుండా చేసినవో అవి నువ్వు చూపించకు బయట సమాజానికి. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుస్తోంది కదా. సో ప్రేమగా నువ్వుండు, అంటే మనకి ఏ ప్రేమ ఎక్కడి నుంచి రాకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా, ఎంత బాధగా ఉంటుందో, ఎంత బెంగగా ఉంటుందో. మనకి అప్రిషియేషన్ రాకుండా, ప్రేమ లేకుండా, అందరూ మనల్ని దూషిస్తూ, మనల్ని హింస పెడుతూ, ఇలా ఉన్న పరిస్థితిలో నేను దేని కింద మారాను? అందరినీ బాగా ప్రేమించేలాగా, అందరినీ బాగా అర్థం చేసుకునేలాగా. ప్రేమ లేకపోతే ఇంత సఫరింగ్ ఉంటుంది కదా, సో మనం ప్రేమించాలి. ఈ సఫరింగ్ వేరే వాళ్ళకి ఉండకూడదు. నన్ను ఏం చేసింది అది? వజ్రంగా మార్చింది అది. సో పెయిన్ టీచర్ అయ్యింది నా జీవితానికి. అంటే నేను అడిగాను తన్ని, ఇదేంటి అందరూ కూడా ఈ కష్టాలు ఇన్ని పడ్డాం బాబాయ్, దేవుడు తొలగించేశాడు, లేకపోతే ఇంత పెయిన్ పడ్డాము, ఆయన అనుగ్రహం వల్ల మేము ఇందులోంచి బయటకు వచ్చేసాము, ఇలా చెప్పుకుంటాం. కానీ ఆ పెయిన్తో కూర్చుని నువ్వు ఆ పెయిన్నే ఎంజాయ్ చేస్తూ, పెయిన్నే నువ్వు ఆలింగనం చేసుకుని, నన్ను ఇది ఇంప్రూవ్ చేసింది అనడం నేను ఎవరి దగ్గర వినలేదు. ఇది తను అన్నప్పుడు ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆ పెయిన్ ఎక్కువ నా జీవితంలో ఉండడం వల్ల, అంటే జనరల్గా అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవాలనిపిస్తుందండి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి. ఎవరికైనా కూడా విపరీతమైన దుఃఖం వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళి ఎవరు ఏం చేయలేరు, సైకియాట్రిక్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు. అలాంటివి అంటే మనం ఎటైనా మలుచుకోవచ్చు, ఎందుకంటే అది మనసే కాబట్టి. అదే అంటోందండి, నా అదృష్టం నేను నాన్నగారి దగ్గరికి రావడం, అరుణాచలం రావడం. అంత పెయిన్లో కూడా ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ప్రేమ వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, పెయిన్ నాకు అనుగ్రహంలో ఇచ్చాడు, అనుగ్రహంలో ఈ పెయిన్ నాకు వరంగా మారింది, ఈ పెయినే మన ఎవల్యూషన్కి కారణమైంది అని నన్ను పూర్తిగా ఏమీ జడ్జ్మెంట్స్ లేకుండా, ఎవరిని ఏమీ అనుకోకుండా, వాళ్ళిలాగా వీళ్ళిలాగా లేకపోతే వాళ్ళ అలాంటి వాళ్ళు వీళ్ళని వాళ్ళు అవన్నీ ఊడిపోయి, ప్రేమ తప్ప రెండోది ఎదుట మనిషి పట్ల లేకుండా తన జీవితం అయ్యిందండి. అసలు ఇంతకన్నా వరం ఏముంటుంది? ఈరోజు సెషన్ నాకు అద్భుతంగా ఎందుకు అనిపించింది అంటే, ఆధ్యాత్మికంగా మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాము, ఎన్నో ఎన్నో ప్రవచనాలు విన్నాము, ఎంతో సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఉంటాము. నాన్నగారు తన పట్ల ఎక్కువ ప్రేమగా కూడా ఎప్పుడూ లేరండి, చాలా చాలా అరుదుగానే ప్రేమ చూపించారు తన పట్ల. అంటే భౌతికంగా దూరంగానే ఉండేది, చూసి చూడనట్టుండేవారు, అది దుఃఖం కలగజేసినా అనుకునేదంటండి లోపల, కాదు నేను పెయిన్లో నుంచి ఇవాల్వ్ అవ్వాలి, అంటే నన్ను ప్రేమించాలి అనుకోవడంలోనే నాకు పెయిన్ గడిచిపోతుంది లైఫ్ అంతా. మనం ప్రేమించాలని నేర్పిస్తున్నారు నాన్నగారు. ప్రేమ రిసీవ్ చేసుకోవడం కాదు, ప్రేమ నువ్వు ఇవ్వాలి అని ఆ పాఠం నేర్చుకుని నేను ప్రేమగా లేనిదంతా నేను మైనస్ చేసుకుంటూ వచ్చాను నా జీవితంలో. ఎవరిని రెండో విధంగా చూడకండి, వాళ్ళు మనలాంటి వాళ్ళే, అందరిలో ఏయో దోషాలు ఉంటాయి, సంఘం అంతా చేసేదే పనే దెప్పి పొడవడం, లేకపోతే హింస పెట్టడం, లేకపోతే క్రిటిసైజ్ చేయడం, అది చెయ్యొద్దు. అందరూ మనలాంటి వాళ్ళే, అందరూ జీవలక్షణాలతోనే ఉన్నారు, మనం ఎదుగుదాం అనుకుంటున్నాము, వాళ్ళు ఎదుగుదాం అనుకుంటున్నారు. మనం ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోవాలి, కానీ ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకోకూడదు, ఎందుకంటే అంతకన్నా నీచమైన పని లేదు. మనం గురువుగారి దగ్గర ఉండి మనల్ని ఏం నేర్చుకున్నాము అని నేను అదే అన్నాను. అదేంటి హేత, మేము ఎంత లవ్ ఎంజాయ్ చేసామంటే, అసలు అంటే నుంచుంటే కూర్చుంటే అసలు మమ్మల్ని నేల మీద నడవనివ్వలేదు ఆయన. అనుగ్రహ ప్రవాహం కురిపించి ప్రేమలో ముగ్గుల్ని చేశారు మమ్మల్ని. అంటే యాక్చువల్గా నేను ఆ మాట అంటూ ఉంటేనే నాకు సిగ్గు అనిపించిందండి. ఎందుకు సిగ్గు అనిపించిందంటే, తను ప్రేమించినట్టుగా మనం కనీసం మన భక్తులందరినీ ప్రేమిస్తున్నామా, మనకి డిఫరెన్సెస్ కోల్పోయామా, మనం భేదం కోల్పోయి ఉన్నామా, మన నాన్నగారు భక్తులందరం ఒక్కటని అనుకుంటున్నామా, భేదాలు ఉన్నాయా మనకి. ఈ భేదమే కరగకపోతే ఎక్కడో ఆత్మజ్ఞానం ఎలా పొందుతామండి? అసలు మనం అసలు అంటే నా ఉన్నది ఆయనే కదా, మన హృదయంలో ఉన్నది నాన్నగారే, అంతటా ఉన్నది నాన్నగారే, అసలు ఉన్నదే ఒక్కటని నాన్నగారు చెప్పి ఆ మనం ఆయన వేరు కాదన్నంతగా ఆయన ప్రేమించి మన దోషాలని జీవలక్షణాలని అసలు కనీసం గుర్తించనట్టుగా ఆయన ఉండి మనల్ని ప్రేమించి ఆ ప్రేమలో కరిగేలా చేశారు కదా మనల్ని. ఈరోజు హెదర్ చెప్పినట్టు వ్యత్యాసం లేకుండా మనం అందరినీ అసలు మనం ప్రేమించగలుగుతున్నామా? అండ్ అది ఒక నాలుగు పాయింట్లు చెప్పిందండి అద్భుతంగా. అంటే యా చాలా సంఘటనలు చెప్పింది నాన్నగారితో. ఒక ఇంకొక మాట అందండి, నాన్నగారి సమక్షంలో తను కూర్చున్నప్పుడు తనకి గట్టి దాని తలంపులు రీసౌండ్ అయ్యాయి అంటండి. ఇప్పుడు మనం ఇప్పుడు మైక్లో రీసౌండ్ వస్తే మనకి గందరగోళం కింద ఉంటుంది కదా, దాని తలంపు ప్రతి తలంపు దానికి రీసౌండ్ కింద అనిపించి తల పట్టుకునేది అంటండి, బాబోయ్ ఈ తలంపులు ఏంటి అని. అదండి మంచి కూడా రీసౌండే, చెడు కూడా రీసౌండే, ప్రతి తలంపు నాయిసే, రెండిట్లోంచి మనం విడుదలైపోవాలి. మంచి చెడు అనేది తలంపులు మాత్రమే, ఆ తలంపులు రెండు కూడా రీసౌండ్లే, రెండిట్లో నుంచి మనం విడుదలైతేనే మనకి శాంతి, మనకి సైలెన్సు. సో గుడ్ అండ్ బ్యాడ్, మంచి లేదు చెడు లేదు, కష్టం లేదు నష్టం లేదు, ఏవైనా తలంపులే కదా. ఆ తలంపుల్ని మనం గుర్తించి అందులో నుంచి మనం విడుదలవ్వాలండి. నాన్నగారు చెప్పింది కూడా ఇంటర్వ్యూలో అదే, గుడ్ బ్యాడ్ అన్నీ కూడా తలంపులు మాత్రమే, అది బంధిస్తుంది ఇది బంధిస్తుంది. సో ఈ రెండు, ఈ మంచి చెడు అనే తలంపులు ఎవరికి వస్తున్నాయి, నేననే భావనకు వస్తున్నాయి. అది ఆ నేననే భావన రూట్ తీసేసుకోమని భగవాన్ చెప్పారు. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, రూపాలు నామాలు ఏం చేస్తాయి, రూపదృష్టి నామదృష్టి ఉంటే నీకు మమకారం వస్తుంది. ఆ మమకారం అటాచ్మెంట్ అంటారు, ఆ అటాచ్మెంటే నీకు ప్రథమ సిన్. జీసస్ కూడా చెప్పారు మమకారమే
తగ్గించండి.
మొదటి పాపం ఏది అంటే మమకారం అంటండి. అటాచ్మెంట్ ఈజ్ యువర్ ప్రైమ్ సిన్ అన్నారు. సో ఈ అటాచ్మెంట్ నుంచి మనం విడుదలవ్వాలి. అండ్ అలా నాన్నగారి దగ్గర జర్నీ చేయగా చేయగా, అంటే చాలా సంవత్సరాలు ఉందండి తన అరుణాచల్లో, ఒక 10 సంవత్సరాలు ఉంది. తర్వాత మళ్ళీ మధ్యలో ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు ఉన్నా కూడా దగ్గర దగ్గర 13 ఏళ్ళు ఆల్మోస్ట్ అరుణాచల్లో ఉండడం జరిగింది. ఆ టైంలో కూడా భర్తతో కూడా తను చాలా చాలా తిప్పలు పడి చాలా సఫరింగ్లో ఉండి నాన్నగారి దగ్గరికి వస్తే భరించడం నేర్చుకో అనేవారండి. తను ఎప్పుడు అంటే ఓదార్చడం లేకపోతే ప్రేమ చూపించడం అలా కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు తనతో. అదే అంటోంది, ఆ స్ట్రిక్ట్గా ఉండడంలోనే నాకు ప్రేమ చూపించారు ఆయన. ఎందుకు అంటే జీవితం పొడుగునా అందరూ స్ట్రిక్ట్గా ఉండి అబ్యూస్ చేస్తూ ఉంటే నేను ఏదైతే బాధపడ్డానో అందులో నుంచి నన్ను బయటకు తీయడానికే అలా ప్రవర్తించారు నాన్నగారు. ఇలా ఆయన ఎవరి విషయంలోనూ చేయలేదు, నా విషయంలో ఎందుకు చేశారంటే ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే నా పెయిన్లోంచి నేనే, నా దయ నాకు ఉండాలి, నేను ఇందులోంచి విడుదలవ్వాలి అనే దృఢ సంకల్పం రావడం, తీవ్రమైన సాధన తనకి తెలియకుండానే జరగడం, అందులోంచి మెల్లగా తను బయటికి రావడం. ఒకసారి అంటోందండి, అనుకోకుండా ఈరోజు లక్ష్మి, మన లక్ష్మి పుట్టినరోజు అండి, నేను ఈ సందర్భంలో మాట్లాడడం జరుగుతుంది. హెదర్ కూడా నాన్నగారి దగ్గరికి జిన్నూరు వెళ్ళిందండి ఒకసారి. ఆ జిన్నూరు వెళ్ళినప్పుడు కూర్చుని ఉండగా, మీరు నా తండ్రి, నా స్పిరిచువల్ ఫాదర్ మీరు, నాకు అన్ని విధాలుగా మీరే నాకు తండ్రి, నాకు ఆప్యాయత చూపించింది మీరే, ప్రేమ చూపించింది మీరే, నన్ను నేను ప్రేమించుకునేలా చేసేది మీరే, మీరే నా తండ్రి అనుకుంటోందంటండి. ఎప్పుడు కూడా అది బాహ్యంగా మాట్లాడేది కాదు, బాహ్య విషయాలు చెప్పేది కాదు నాన్నగారికి. ఎప్పుడు కూడా పర్సనల్గా వెళ్ళి నాన్నగారితో అది మాట్లాడుకున్నది లేదు ఎప్పుడు కూడా. అయితే అనుకునే లోపలే మనసులోనేనండి, ఎప్పుడు కూడా తన సంభాషణ నాన్నగారితో అంతర్లీనంగానే, తన జీవితం అంతర్లీనమే, బాహ్యంగా అది మాట్లాడింది లేదు. ఆయన చెప్పింది కూడా చాలా అరుదుగా, ఏదన్నా 1-2 సలహాలు చెప్పేవారు తప్ప ఇంటర్నల్గానే గైడెన్స్ అందేదండి తనకి. ఒకసారి అది జిన్నూరు వెళ్ళినప్పుడు మీరు నా తండ్రి అని, మరి నా తల్లెవరు అనుకుంటోందంట లోపలే. అప్పుడు సడన్ గా తలుపు తెరుచుకుని మన లక్ష్మంటి లోపలికి వచ్చారంటండి. ఐ మీన్ ఈ రోజు ఆవిడ బర్త్డే అవడం, హెదర్ ఈ రోజే మాట్లాడడం, నా తల్లి ఎవరు అని నాన్నగారి దగ్గర రిపీటెడ్గా అడుగుతూ ఉంటే లక్ష్మి లోపలికి రావడం, నాన్నగారు హెదర్ వైపు చూసి అదిగో తల్లి వచ్చింది అన్నారంటండి. అంటే లక్ష్మి అంటే అందరికీ తల్లిలాగే ఉండేవారు అంటే చాలా అల్లరి పిల్ల కూడా నాకన్నా చిన్నది అంటుంది అనమాట హెదర్. అల్లరి ఎప్పుడు అల్లరి పిల్ల అని పిలిచేదాన్ని నేను లక్ష్మిని, చిలిపిగా కూడా ఉండేది అని అంటుంది అనమాట. నిజంగానే ఆంటీ చిలిపిగా ఉండేవారు, జోవియల్గా ఉండేవారు, చాలా చేర్ఫుల్గా ఉండేవారు, చాలా ఆప్యాయంగా పలకరించేవారు అందరినీ. ఆవిడ సబ్జెక్ట్ చెప్తూ ఉంటే హృదయం నిండా భగవాన్ పట్ల ప్రేమ కనిపించేది, మనకి ప్రేమ వచ్చేలా ఉండేది. సో ఈ రోజు ఆంటీని ఇలా తలపెట్టుకోవడానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అసలు యాక్చువల్గా లక్ష్మణ్ ఆంటీ గురించి రెండు మాటలు చెప్పి బిగించేద్దాం అనుకున్నాను, టైం చాలా తక్కువ ఉంది అని చెప్పి హెదర్ది మొదలు పెట్టాను, కానీ లక్ష్మణ్ ఆంటీ ఈ సందర్భంలో ఇంత అద్భుతంగా రావడం జరిగింది అన్నమాట. అప్పుడు అదిగో తల్లి వచ్చింది అన్నారంట నాన్నగారు. అండ్ నిజంగా కూడా లక్ష్మణ్ ఆంటీ మనకి తల్లిలా ఉండి, ఆవిడ ఇల్లు ఆశ్రమంలా ఉండి, మన ఇంట్లో కన్నా కూడా ఎక్కువ స్వేచ్ఛ ఆవిడిచ్చి, వాళ్ళ ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా మనం తిరిగి వాళ్ళతో భోజనం చేసి, నాన్నగారికి మనకి ఆవిడ ఐ మీన్ షీ బికేమ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ అస్ అండ్ నాన్నగారు అండి. అండ్ ఆ అవకాశం అంతలా వాళ్ళ ఇంట్లో ఇవ్వకపోతే అన్ని సంవత్సరాలు అంత సన్నిహితంగా అంతకాలం మనం గురువు గారితో గడపలేకపోదాం. ఎస్పెషలీ హైదరాబాద్ భక్తులకి 13 ఏళ్ళు లక్ష్మి గారి ఇల్లు స్వర్గం అండి. ఐ మీన్ ఎప్పుడు తలుపులు తెరిసే ఉండేవి అందరికీ, ఎప్పుడు ఒక చిరాకు మాట కానీ పరాకు మాట కానీ రియాక్ట్ అవ్వడం కానీ ఉద్రేకపడడం కానీ లక్ష్మంటిలో ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ప్రేమ ఆప్యాయంగా భక్తులందరినీ ఆలింగనం చేసుకుని ఎంతో మృదువుగా మాట్లాడుతూ ప్రేమగా, బహుశా ప్రేమ నాన్నగారు లక్ష్మి ఆంటీ ఈ 13 ఏళ్ళ వాళ్ళ సన్నిధిలో ఉండడం అన్నీ కలిసి వచ్చినాయి అండి మనకి. సో ఈరోజు మనం ఇంకొకలా ఉంటే అది ఆయన్ని డెకరేట్ చేసిన వాళ్ళం అవ్వం అండి, ఆయన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. మనం కూడా ప్రేమగా ఆప్యాయంగా ఇప్పుడు మనం ఎవరికి ఆదరణ ఇవ్వక్కర్లేదు. లక్ష్మణ్ అంటే అందరినీ ఆదరించినట్లు మనం ఆదరించక్కర్లేదు, మనం ఇంట్లో పెట్టుకోకర్లేదు, భోజనాలు పెట్టక్కర్లేదు, ఇంట్లో పడుకోవడానికి వసతి ఇవ్వక్కర్లేదు. ఆప్యాయంగా పలకరిందామండి, ఆప్యాయంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఉందాము, నెగిటివ్ అనేది లేకుండా ఉందాము. ఐ మీన్ ఈరోజు ఇంటరాక్టివ్ సెషన్ అంతా కూడా సబ్జెక్ట్ ఏముంది, అసలు ప్రేమ లేకపోతే అసలు ఏముంది, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనకి కంప్లీట్గా ఆప్యాయత ప్రేమ లేకుండా వేరే మాటలు కానీ వేరే తలంపులు కానీ వస్తే అసలు ఎందుకు ఉండనివ్వాలి వాటిల్ని, అది మనం కాదు. అది ఒకటే అంటోందండి, 4 నేను నేర్చుకున్నాను నాన్నగారు నా ప్రెజెన్స్లో. ముఖ్యంగా నేను నేర్చుకున్నాను 4 అంటే లైఫ్లో నాకు నాన్నగారు సమక్షంలో ఉండడం వల్ల నేను 4 క్లియర్గా నేర్చుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ 1, నేను దేనికి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, ఎందుకు నాన్నగారి దగ్గర టైం స్పెండ్ చేశాను, ఏ ఉద్దేశంతో నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నేను ప్రేమ నేర్చుకోవడానికి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నేను అడిగాను, ప్రేమ పొందడానికి వెళ్ళావా నాన్నగారి దగ్గరికి? నాకు ఏం అక్కర్లేదు అంటే, ఎంతోమంది ఎన్నో విధాలుగా వచ్చారండి నాన్నగారి దగ్గరికి, సమస్యలతో వచ్చారు, అశాంతిగా వచ్చారు, లేకపోతే కోరికల కోసం వచ్చారు, లేకపోతే ఫైనాన్షియల్ డిఫికల్టీస్తో వచ్చారు, రకరకాలుగా వచ్చారు నాన్నగారి దగ్గరికి, వేలాది మంది వచ్చారు. అందరూ ఎవరి ఇంటెన్షన్తో వాళ్ళు వచ్చారు. నా ఇంటెన్షన్ ఏంటని చూసుకుందండి, తను ఏం చూసుకుంది అంటే, మనం అందరం ప్రేమ పొందడానికి వెళ్ళాం, పరిగెత్తుకుంటూ నాన్నగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాం, ఆయన నుంచి అపారమైన ప్రేమ వస్తుంది. సృష్టిలో మనల్ని ఎవరూ ప్రేమించినంతగా మన గురువు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను విడిచిపెట్టలేక మనం వెళ్ళాం. తను నా ఉద్దేశం ఏంటని చూసుకుందండి, తను చూసుకుని నేను ప్రేమ నేర్చుకోవడానికి వెళ్ళానందండి. అద్భుతం, ఈరోజు పాయింట్ అద్భుతం ఏంటి అంటే, ప్రేమించడం నేర్చుకోవడానికి నేను గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర నుంచి ప్రేమ తీసుకోవడం కాదు, ఆయన ఎలా అయితే అందరినీ ప్రేమిస్తున్నారో అలా నేను ప్రేమించడం నేర్చుకోవడానికి వెళ్ళాను, అది నా ఉద్దేశం. సో మనం చూసుకుందామండి, ఏ ఉద్దేశంతో మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళాము, మనం ఎలా జీవిస్తున్నాము. మన ఉద్దేశమే భగవంతుడు చూస్తాడు. మనం దూరంగా ఇంకా భగవంతుడికున్నాము అంటే మన లోపల దోషం. నిజంగా మనం ప్రేమ, నాకు ప్రేమనివ్వు, నాకు ఆప్యాయతనివ్వు, నాలో ఉన్న చెడు తీసేయి, నాలో ఉన్న దుర్బుద్ధి తీసేయి అని మనం ప్రేయర్ చేయాలండి. జ్ఞానం పవిత్రం అవ్వందే మనం జ్ఞానం పొందాం. పవిత్రత రాకుండా ఆత్మాకారం చెందదు మనసు. అండ్ పవిత్రం అవ్వాలి అంటే నీ లోపల ఎదుటి వాళ్ళ పట్ల ఆప్యాయత ప్రేమ లేకుండా అది సాధ్యం కాదు. మనం అంటే చిలక పలుకులు మనం పలికినంత మాత్రాన మనం దేవుణ్ణి డిసీవ్ చేయలేము. మనల్ని లోకాన్ని మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, భగవంతుని అంతర్యామిని మనం మోసం చేయలేము అంటారు కదా. అండ్ 1, ప్రేమ నేర్చుకోవడానికి వెళ్ళాను, ప్రేమ నేర్చుకోవడానికి వెళ్ళాను అంది. 2, 2 ఏంటి అంటే, నిరంతరం కూడా విజిలెంట్గా ఉండమంది, అంటే జాగ్రత్తగా ఉండడం. అంటే నీ మనసు నిన్ను మోసం చేస్తూ ఉంటుంది, నువ్వు నిరంతరం దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. నీలో వచ్చే మంచి చెడు దానికి, దాని అదృష్టం ఏంటంటేనండి, లైట్ వేసినట్టు, పిట్టర్ మాక్స్ లైట్ వేసినట్టు దాని తలంపులు ఆ లైట్లో కనిపిస్తే దాన్ని బాబో ఇదేంటి తలంపులు ఏంటి గందరగోళం ఏంటి అని దానికి తెలిసింది. మనకి కూడా ఆ విజిలెన్స్ ఉండాలండి, ఆ మనస్సుని అలా ఏకాగ్రంగా దాన్ని అసలు అది చేసే మోసం, అది చేసే పిచ్చి చేష్టలు, అది చేసే తింగర్ పనులు, అది తెచ్చే నెగిటివ్ థాట్స్ ని మనం ఒక కన్నేసి ఉంచితే అది ఉపసంహరించుకుంటుంది. అందుకు నిరంతరం విజిలెంట్ గా ఉండమని చెప్పిందండి. అదే అంటే అది ఫాలో అయిన నాలుగు, దాని అది నేర్చుకున్న నాలుగు పాఠాల్లో ఫస్ట్ది ఉద్దేశం. రెండు, అలర్ట్నెస్, అంటే మనసు ఎటెళ్తోందో దాన్ని చూసి దాన్ని కాపలా కాసి దాన్ని దానిలో ఉన్న మలిందాన్ని కడుక్కోవడం. మూడు, మనతో మనం ఆనెస్ట్ గా ఉండాలండి, అంటే సెల్ఫ్ ఆనెస్టీ, మనతో మనం నిజాయితీగా ఉండాలి. మనం ఖచ్చితింపుగా మనతో మనం నిజాయితీగా ఉండాలి. మనకి ఈ వాసన ఉంది, మనకి ఈ వాసన ఉంది, ఈ వాసన వేసుకుని మనం ఊరేగుతున్నాము, ఈ వాసన ఉందని మనకి తెలియాలి, అందులో ఉన్న దోషం మనకి తెలియాలి, దాని పట్ల నువ్వు ఆనెస్ట్ గా ఉండాలి. ఎస్, నాకు ఇది ఉంది, ఇది నాకు నన్ను ఇబ్బంది పెడుతోంది, దీన్ని నేను తొలగించుకోవాలి. ఎదుటోళ్ళలో ఉన్నది చూడడం కాదండి సెల్ఫ్ ఆనెస్టీ అంటే. వాళ్ళలో ఇది ఉంది, వీళ్ళలో ఇది ఉంది, లేకపోతే దానిలో ఈ బలహీనత ఉంది, అది కాదండి. నాలో ఇది ఉంది అని నాతో నేను నిజాయితీగా ఉండాలి, అది నేర్చుకున్నాను నేను. ఇంకొకటి లాస్ట్ బాగా ఇంపార్టెంట్ పాఠం ఏంటి అంటే, దయ అందరి పట్ల మనం, అందరి పట్ల దయ చూపించడం కూడా ఒక ఎక్స్టెంట్కి పాసిబిలిటీ ఉంది. అంటే మనం కొంచెం మంచి మనుషులు అయ్యండి, మన హృదయంలో కొంచెం దయ ఉండి, అందరి పట్ల సహజంగా మనకు ఆప్యాయతండి, ఎదుటివాడి షూస్లో మనం కూడా ఉండి, అరే పాపం వీళ్ళకి కష్టం వచ్చింది కదా, వీళ్ళు ఇలా ఉన్నారు పాపం, ఈ పరిస్థితి వల్ల వీళ్ళు ఇలా ఉన్నారు, లేకపోతే ఈ పరిస్థితి వల్ల కదా పాపం ఇలా మాట్లాడుతున్నారు, ఇలా కొంత మనకి దయ ఉండుండొచ్చు. మన పట్ల కూడా మనకి దయ ఉండాలండి. ఇప్పుడు మనలో కూడా దోషాలున్నా అందరూ బయట సమాజం అంతా దూషించినట్టో, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు అంటే తన విషయంలో పాపం జరిగింది అది, అంటే అందరూ దూషిస్తే అవునేమో నేను చెడ్డదాన్నేమో, నేను అసలు ఈ లోకంలో ఉండడానికి నేను సరిపోనేమో, ఇలాంటి పాపం చిన్నప్పటి నుంచి అందరూ తప్పుగా ట్రీట్ చేసేసరికి అసలు నేను బతికుండడానికి నాకు అర్హత లేదు అన్నంత తగ్గిపోయిందండి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయి, కాన్ఫిడెన్స్ తగ్గిపోయి, తన మీద తన నమ్మకం కోల్పోయి అయిపోయిన మనిషి తనకు అర్థమైంది ఏంటంటే ఇలా కాదు, ఎదుట వాళ్ళు దయ చూపించినా చూపించకపోయినా నా దయ నా పట్ల ఉండాలి, అప్పుడే నేను వర్ధి అవుతాను. ఒకసారి అరుణాచలంలో ఉండగా ఇలాంటి థాట్స్ వచ్చి పాపం చచ్చిపోతే బెటర్ ఏమో, ఇంకా అసలు ఈ ఇందులోంచి నేను బయటకు రాలేకపోతున్నాను అనుకున్న టైంలో లక్ష్మ ఆంటీ ఆంటీ ఫ్రెండ్స్ తోటి ఫ్లైట్కి అరుణాచలం వెళ్ళారంటండి. ఎందుకంటే లక్ష్మ ఆంటీకి కళ వచ్చిందంటండి, భగవాన్ కళ్ళలోకి వచ్చి హెదర్ చాలా సఫర్ అవుతోందమ్మా, ఒక్కసారి వెళ్ళి హెదర్ని చూసిరా అని చెప్పారంట భగవాన్ వచ్చి. అప్పటికప్పుడు విజయ ఆంటీ వాళ్ళకి చెప్పి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని అరుణాచలం వెళ్ళి హెదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు అన్నారంటండి, భగవాన్ చెప్పాడు నీకు బాగాలేదని, నీకు బాగాలేదంట కదా అంటే అవును బాగాలేదు అంటే గట్టిగా ఆలింగనం చేసుకున్నారంట, భగవాను నీ దగ్గర మమ్మల్ని ఉండమని పంపారు అని. సో అక్కడ 4 రోజులు వాళ్ళతో గడిపిందంటండి. అలా చాలా హెల్ప్ అందింది, అంటే లక్ష్మ ఆంటీ తల్లి అని చెప్పడం, లక్ష్మి ఆంటీ ద్వారా హెదర్కి సహాయం అందడం కూడా జరిగింది, జన్మాంతర అనుబంధం అయి ఉండొచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్గా, అంటే లక్ష్మి గురించి ఇలా తలపెట్టుకోవడం నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఇలాగే చాలా సఫర్ అవుతున్న సందర్భంలో ఒకసారి నాన్నగారు కళ్ళలోకి వచ్చారంటండి. కళ్ళలోకి వచ్చి హెదర్ ఏమవుతున్నావు నువ్వు, ఏమవుతున్నావు అసలు, ఏమవుతోంది నీకు, ఏమైందమ్మా అని అడిగితే ఏడ్చిందంటండి. ఏడిస్తే అప్పుడు నాన్నగారు పద నేను ఇంటికి వస్తాను రా పదు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మంచం మీద కూర్చుని దాని ఇల్లంతా చూసి దాని వేపు చాలా దయతో, అంటే నేల మీద కూర్చుందంట, ఆయన మంచం మీద కూర్చుంటే నేల మీద కూర్చుని ఉందంట, దాంతో దాని పట్ల దయతో చూస్తూ ఎందుకమ్మా ఇల్లు ఇంత బాగుంది కదా, ఇంట్లో నీకేం లోటుందమ్మా, అంత అరుణాచలేశ్వరుడు ఏమి ఆటంకం లేకుండా అరుణాచలేశ్వరుడు కనిపిస్తున్నాడు, నీ ఇల్లు అందంగా ఉంది, వాతావరణం బాగుంది, ఈ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతానంటావేంటమ్మా నువ్వు అన్నారంటండి. అని ఆ కళ కట్ అయిపోయిందంట. అప్పుడు మెలకు వచ్చి దానికి అనిపించిందంట, ఈ దేహం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు నాన్నగారు, నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు, నీ ఇల్లు బాగుంది, నీ దేహంలో ఎటువంటి లోపాలు లేవు, నీ వాతావరణం లోపల నీ వాతావరణం కూడా బాగుంది, అరుణాచలేశ్వరుడు కనిపిస్తున్నాడు, నీ విలువ నీకు అర్థం కావట్లేదు, నువ్వు చాలా విలువైన దానివి అని దాని విలువ దానికి తెలిసేలా చేశారంటండి. సో సంఘం ఏది చేసినా మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదండి. ఇది ఒక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అంటే హెదర్ చెప్పిన ఇంటరాక్టివ్ సెషన్లోనే ఎవరు మనల్ని హింస పెట్టినా జీవితంలో, లేకపోతే ఎవరు అన్నా నిన్ను చెడు మాటలు అన్నా, లేకపోతే నిన్ను తక్కువగా చూసినా, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం అందరం వాల్యుబుల్, మనం అందరం సమానంగా విలువైన వాళ్ళము, దేవుడిని పొందడానికి అర్హతతో వచ్చిన వాళ్ళము. అది ఇక్కడే ఇప్పుడే మనం అందరం పొందవచ్చు. మన ఇల్లు బాగుంది, మన శరీరం బాగుంది, మన లోపల వాతావరణం బాగుంది, మన హృదయంలో అరుణాచలేశ్వరుడు నాన్నగారు తిష్ట వేసుకుని ఉన్నారు, మన పాత చూపించారు, మనం ఆ పాతలో ఆయన వైపు నడవడం తప్ప మనం అటు ఇటు తల తిప్పి చూడవలసిన అవసరం మనకి లేదండి. సంఘంతో సంఘంతో ఎక్కడి వరకు మనకి పని అంటే మన దోషాలను అది చూపిస్తోంది, మన బలహీనతలను అది చూపిస్తోంది. సరే, మనం చూసుకున్నాం, అందులోంచి విడుదలవుదాం, అది మనం కాదు. సో లోకం ఎంతవరకు ఉపయోగమో అంతవరకు దాన్ని వాడుకుని దాన్ని పక్కన పెట్టమన్నారు. ప్రపంచం జోలికి వెళ్ళొద్దు, నీ పాటికి నువ్వు ఉండి అది చూసుకుని అందులోంచి నువ్వు విడుదలయ్యి, నువ్వు ఏదన్నా పంచగలిగితే నువ్వు నీ ప్రేమని పంచు. ఎందుకు? మనం ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది. అండ్ తిరిగి రావక్కర్లేదు, లోపల అంతర్యామగా భగవంతుడు చూస్తున్నాడు. సో మనల్ని ఆయన అలంకరిస్తాడు. అండ్ ఇంకొకటి చెప్పిందండి తనకి, నేను అన్నాను అసలు నీ ఉద్దేశం ప్రేమిస్తే బాగుంటుంది, మనం ప్రేమ నేర్చుకోవాలి అంటున్నావు కదా, వేరే ఏమన్నా నీకు అంటే ఈ లైఫ్లో నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తర్వాత కానీ ఏమన్నా నీకు ఇంటెన్స్గా అనిపించిందా అంటే, ఒక్కటే ఉష, నన్ను నేను పవిత్రం చేసుకోవాలి, ఒకే ఒక్క కాంక్ష, ఎప్పుడు ఒకే ఒక్క కాంక్ష, బహుశా నన్ను నేను పవిత్రం చేసుకోవాలి, నన్ను నేను పవిత్రం చేసుకోవాలి, రెండో కాంక్ష లేదు. అంటే మనల్ని మనం పవిత్రం చేసుకుంటే మనకు సృష్టి అంతా పవిత్రంగానే కనిపిస్తుందండి. మనం ప్రేమగా ఉంటే మనకు సృష్టి అంతా ప్రేమ కింద కనిపిస్తుంది. మనం ఏదైతే మనం పెంపొందింప చేసుకున్నామో లోపల, అదే మన కళ్ళతో మనం బయట చూస్తాము. అందుకు అంతఃకరణం శుద్ధి ఇంపార్టెంట్. లోపల క్లీన్ అయిపోతే ప్రపంచం క్లీన్గా కనిపిస్తుంది మన. అండ్ ఇంకొకటి, ఇందాక నాన్నగారు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అదే, నువ్వు లోపల కనుక ఆ ప్రేమను పొందగలిగితే, నీకు గనక ఈశ్వరుడు పట్ల ఆ అపారమైన విశ్వాసము ప్రేమ నీకు కలిగి, నువ్వు గనక ఆ ప్రేమను నీ హృదయంలో నువ్వు ఎంజాయ్ చేయడం మొదలు పెడితే, నీ ద్వారా కాంతి తరంగాలు, శాంతి తరంగాలు, ప్రేమ తరంగాలు నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వెళ్తాయి. నీ జీవితం బ్లెస్, నీ జీవితం ధన్యం, నీ జీవితం ధన్యం అవుతుంది. సో సెల్ఫ్ కంపాషన్, మిమ్మల్ని మీరు మీ పట్ల కూడా మీరు దయగా ఉండి, మీరు విలువైన వాళ్ళమని మీరు మీకు తెలుసుకుని, ఈ బలహీనతలు, ఈ వాసనలు, ఈ చెడు ఏదైతే ఉందో అది మనం కాదు, కానీ లోపల ఉంది కాబట్టి ఆ మలినం తొలగే వరకు మనం కొంచెం శాంతిగా ఉండి, సహనంగా ఉండి, ఆయన చూపిస్తాడు. చూపించినప్పుడు కంగారు పడకండి, మెల్లగా వెళ్ళిపోతుంది. దాంతో తాదాప్యం పొందకండి, అది మీరు కాదు, మీరు కాదు అది. సో దాంతో తాదాప్యం పొందకుండా ఈశ్వరుని ప్రార్థిస్తూ దాంట్లోంచి మనం బయటకు విడుదలైపోతే, లోపల ఉన్న వస్తువు రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, మనం పవిత్రం అయిన మరుక్షణం అది మన, అదే మన నిజస్వరూపంగా మనకి వ్యక్తం అవుతుంది. సో టైం చాలా అయ్యింది కదండి, సో దీంతో ముగిందాము. నెక్స్ట్ వారం నాన్నగారి ఇంటర్వ్యూ నేను తెలుగులో మీ అందరికీ మళ్ళీ చదివి వినిపిస్తాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శ్రీ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
దీదీ, లైక్ చిదంబరం లో మీరిద్దరు కలిసిన సిట్యుయేషన్
చెప్పారు. నాన్నగారు దేహం విడిచిపెట్టేసిన తర్వాత నేను అన్నాను, హితం లాస్ట్ టైం నువ్వు నాన్నగారిని ఎప్పుడు చూసావు అంటే, నాన్నగారు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు చూసావు లాస్ట్ టైం అంటే, గుర్తు లేదని పాపం చాలాసేపు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసింది కానీ గుర్తు రాలేదు. ఏమో గుర్తు రాలేదు ఉష, కానీ నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మాత్రం నేను థాయిలాండ్ లో ఉన్నాను. థాయిలాండ్ లో ఎవరో ఒక ఇలాగే అంటే జ్ఞాని, ఒక హోలీ పర్సన్ దగ్గర ఉండడం జరిగింది అంటే, ఒక ఆవిడ దగ్గర, ఆవిడ దగ్గర కూర్చుని ఉండగా సడన్ గా ఎందుకో నాన్నగారి జ్ఞాపకం విపరీతంగా వచ్చి ఆయన ప్రెజెన్స్ లో ఉన్నట్టుగా అనిపించి, లోపల ఏదైతే తనని తన అజ్ఞా అంటే మన లోపల ఏదైతే మూడి పడిపోయి ఉన్న అదే గడ్డలా ఉన్నదేదో పూర్తిగా విడిపోయి వికసించినట్టుగా అయిపోయిందంటుంది తన హృదయంలో. నాన్నగారు అదే రోజు అదే టైంలో ఇక్కడ బాడీ వదిలేశారు. అదే టైంలో తన థాయిలాండ్ లో ఎవరో ఒక స్పిరిచువల్ టీచర్ ఎదురుకుండా కూర్చుని మెడిటేషన్ చేస్తుందంట. ఆ టైంలో నాన్నగారు విపరీతంగా జ్ఞాపకం రావడం, ఇలాగా అంటే ముడుల కింద చుట్టుకుపోయిన ఏదో లోపల గడ్డ కింద ఉన్నది అది విడుదలైపోయి స్వేచ్ఛ వచ్చినట్టుగా అనిపించిందంట. స్వేచ్ఛ అంటే గుర్తొచ్చింది, అదే కళలో వచ్చి నాన్నగారు హెదర్ని నీకేం కావాలని అడిగి చెప్పాను కదా ఇందాక, నీకేం కావాలమ్మా, ఒకవేళ నేను ఏదన్నా ఇవ్వాలని నీకు అనుకుంటే నన్ను అడగదలుచుకున్నది ఏంటి అంటే స్వేచ్ఛ కావాలి నాన్నగారు, స్వతంత్రం కావాలని అడిగిందంట. సో ఆ స్వతంత్రం ఆ టైంలో వచ్చినట్టుగా తనకు అనిపించింది అంటండి. అదే టైంలో నాన్నగారు అదే రోజు బాడీ వదిలేయడం జరిగింది. సో నాన్నగారు వెళ్ళిపోవడం, నా ముడి తెగిపోవడం అదే రోజు జరిగిన ఉష అని చెప్పిందండి. అండ్ ఆల్సో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత తను ఇండియా ప్రయాణం పెట్టుకుందనమాట. అదే రోజు నాకు మెసేజ్ పెట్టింది, ఉషా నాన్న ఎక్కడున్నావు నువ్వు, నాన్నగారు ఎలా ఉన్నారు అని. ఆ రోజు నేను మెసేజ్ చూసుకుని రిప్లై ఇచ్చాను, నాన్నగారు ఈరోజే వెళ్ళిపోయారు అంటే ఈ సంఘటన చెప్పిందనమాట. అప్పుడు ఇలా ఇండియా వద్దాం అనుకుంటున్నాం మేము పలానా రోజుకి అంటే, నేను వస్తాను ఎందుకంటే నాన్నగారు నాకు కలలో వచ్చారండి. నాన్నగారు 13th వైజాగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అవ్వగానే నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారు ఉషా రమ్మంటున్నారు నిన్ను వైజాగ్ అని. నాన్నగారు వెంటనే ఒక్క రోజులో సర్దుకుని అన్ని నేను రేపు కానీ ఎల్లుండి కానీ ప్రయాణం చేసి వచ్చేస్తాను నాన్నగారు అని చెప్పాను. ఇంట్లో అంటే బాబు ఇప్పటికి 10th చదువుతున్నాడు, సో ఇంట్లో అన్ని సర్ది వాడికి అవసరమైన అన్ని ఏర్పాటు చేసి క్లినిక్లో గబగబా కేసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ట్రైన్ ఎక్కడం అనమాట మరునాడు. అదే ఫ్లైట్కి వెళ్ళిపోదాము, ఒక రోజు ఆలస్యం అయిపోతుంది నాన్నగారి దగ్గరికి వెళ్ళడం అని చెప్పి ఆ నైట్ పడుకున్నప్పుడు నా కళ్ళలో ఒక నాన్నగారు వచ్చి, అంటే ఆ 3 జరగబోయేది స్టెప్ బై స్టెప్ చూపించేశారండి కళ్ళలో. ఎలా అంటే కళ్ళలోని నేను నాన్నగారి దగ్గరికి, అంటే ఇలా మనసు మీద ఎవరో భక్తురాలు ఇంట్లోనే కూర్చుని ఉన్నారు, భోజనం అయిపోయి రెస్ట్కి వెళ్ళే టైం అనమాట. కూర్చుని ఉండగా లోపలికి వెళ్ళాను, నాన్నగారు చాలాసేపు నాతో సంభాషించారు, నేను ఆయనతో సంభాషించాను, చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాం ఇద్దరము. తర్వాత నాన్నగారు సరే అమ్మ రెస్ట్ తీసుకుంటానంటే అలాగే నాన్నగారు మళ్ళీ మీ టీ టైంకి నేను లోపలికి వస్తాను అని వెళ్ళాను. బయటకు వెళ్ళి తలపేసుకున్నారు పడుకున్నారు, మళ్ళీ టీ టైం తలుపు తెరిచేసరికి చాలా చిక్కిపోయి నీరసంగా అయిపోయి అస్సలు ఓపిక లేకుండా, మాటకి కూడా ఓపిక లేకుండా అయిపోతే, అదే నాన్నగారు ఇంతకు ముందే మీరు బాగున్నారు ఇలా అయిపోయారేంటి సడన్గా, నమ్మసక్యంగా అదే నమ్మసక్యంగా లేదు ఇది, ఇలా అయిపోయారేంటి మీరు అంటేని, కాలం కదమ్మా కాలం కదమ్మా అన్నారు. అంటే సడన్గా దుఃఖం వచ్చిందండి, కళ్ళం నీళ్ళు తిరిగి ఏంటి నాన్నగారు ఏంటి నాన్నగారు అంటే, అది సరే కానీ నువ్వు చిదంబరం మర్చిపోకుండా చిదంబరం వెళ్ళమ్మా తర్వాత అన్నారు. అదేంటి నాన్నగారు మనం వెళ్ళేది అరుణాచలం, చిదంబరం ఎప్పుడో నా గ్రాడ్యుయేషన్ డేస్లో ఏదో మధ్యలో ఒకసారి ఎప్పుడో ఏదో ఒక ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వెళ్ళాను తప్ప చిదంబరం దేనికి నాన్నగారు అని అడిగాను కళ్ళలోనే. అమ్మ మన నీ ఇంటెన్స్ అంటే తీవ్రమైన స్పిరిచువల్ లైఫ్ నీకు అక్కడి నుంచి బిగిన్ అయింది, తర్వాత ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంరా అన్నారు. అయితే నాకు అంటే కళ్ళలో చాలా అంటే చాలా ఎందుకో ఆ మాట చాలా పవర్ఫుల్గా చెప్పారు నాన్నగారు, ఒక్కసారి దర్శనం చేసుకుంరా అమ్మ అని. నాన్నగారు బాడీ వదిలిన తర్వాత హెదర్ ఇలాగా మెసేజ్ పెట్టడం, మళ్ళీ హెదర్కి అనిపించి అంటే తనకి లోపల నుంచే ఎక్కువ ఎప్పుడు గైడెన్స్ కూడా నాన్నగారు లోపల నుంచే మాట్లాడుతున్నట్టుగా తనకి తెలుస్తూ ఉంటుందండి. గట్టి గట్టిగా నాన్నగారు ఉషా నువ్వు కలిసి చిదంబరం వెళ్ళండి, నువ్వు ఉషతో కలిసి చిదంబరం వెళ్ళు, ఉషతో కలిసి చిదంబరం వెళ్ళు అని కాన్స్టెంట్గా చెబుతున్నారంట. అప్పుడు మెసేజ్ పెట్టింది అనమాట, ఉషా నీతో చిదంబరం వెళ్ళమని రిపీటెడ్గా చెబుతున్నారు నాన్నగారు, ఎందుకో అర్థం కావట్లేదు అని. అప్పుడు నేను చెప్పా బాగానే గుర్తు చేసావు, నేను మర్చిపోయాను నాన్నగారు హడవల్లో ఉండి 3 ఆయనతో అలా ఉండడం, అలాగా నేను ఆ కళను మర్చిపోయాను. కళలో నాకు ఈ వైజాగ్ రాకముందు ఆయన నన్ను కళలోకి వచ్చి చిదంబరం వెళ్ళమని చెప్పారు హితా, బహుశా వెళ్ళాలేమో, సో నువ్వు వచ్చే టైంకి నేను వస్తానని చెప్పి తను చెన్నైలో ఫ్లైట్ దిగే టైంకి నేను వెళ్ళి నేను అదే టైంకి ఫ్లైట్ దిగి తను వాళ్ళ భర్త డేవిడ్ నేను ముగ్గురు కలిసి అరుణాచలం వెళ్ళడం జరిగిందండి. అండ్ మీరు నమ్మరు ఆ వెళ్ళిన నేను జస్ట్ 4 days 5 days వెళ్ళాను, ఆ 4 తిథుల ప్రకారం 4 అయింది నాన్నగారు బాడీ వదిలేసి, డేట్స్ ప్రకారం కూడా అక్కడే ఉన్నాను, తిథుల ప్రకారం కూడా అక్కడే ఉన్నాను. తిథుల ప్రకారం 27 పడిందండి ఆ సంవత్సరం, 2017 December 29 నాన్నగారు వెళ్ళిపోతే 2018 January 27 తిథుల ప్రకారం వచ్చింది. ఆ రోజు గిరిప్రదక్షిణ చుట్టూ ఉన్న లింగాలకి అభిషేకాలు బుక్ చేసి సాధువులకి ఆ గుడి దగ్గర ఉన్న సాధువులందరికీ ఫ్రీ భిక్ష పెట్టించి నాన్నగారి పేరు మీద అభిషేకాలు పెద్ద గుళ్ళుతో సహా సాయంత్రం అభిషేకం చేయించి ఆ ప్రసాదాలన్నీ కూడా తీసుకుని వచ్చాను. 27 జరిగింది అది. 28 చిదంబరం వెళ్దాం అనుకున్నామండి. అసలు మాకు వేరే అంటే తిథుల ప్రకారం డేటే నా మైండ్లో ఉంది తప్ప డేట్స్ ప్రకారం ఎలాగో ఇంకా అరుణాచలంలో ఉన్నాం కదా అనుకున్నాం, కానీ 28 చిదంబరం వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యింది. ఆ రోజు ఆదివారం పడడం వల్ల హెదర్ ఏమందంటే ఉష అట్నుంచి అటు పాండిచేరి కూడా చిన్న పని ఉంది నాకు, టాక్సీ మాట్లాడుకుని వెళ్తాం కాబట్టి సోమవారం రోజు వెళ్దాం, నీకు ఏమి ప్రాబ్లం లేకపోతే అంటే, నాకేం ప్రాబ్లం లేదు బికాస్ ప్రయాణానికి ఇంకా నాకు 2 రోజులు టైం ఉంది కాబట్టి ఏ రోజైనా పర్వాలేదు అంటే, అనుకోకుండా సోమవారం అర్లీ మార్నింగ్ బయలుదేరి చిదంబరం వెళ్ళడం జరిగిందండి. అండ్ మీరు నమ్మరు, మేము చిదంబరం వెళ్ళిన రోజు అన్ని స్టార్స్ నటరాజుకి అనుగుణంగా అలైన్ అయిన రోజు అంట. అదే రోజు 29th జనవరి నాన్నగారు నెల రోజులయ్యింది బాడీ వదిలేసి, చిదంబరం నటరాజు వెలిగిపోత శివతాండవం చేస్తున్నట్టుగా డప్పులు భజంత్రీలు దేదీప్యమానంగా వెలిగిపోతుందండి చిదంబరం టెంపుల్ అంతా. అసలు అంటే ఒళ్ళు విడిపోయి, అంటే కళ్ళంట నీళ్లు దారాల కింద వచ్చేసి, అంటే నాన్నగారు హెదర్ ఇందాక అంటోందండి, నాన్నగారు బాడీ వదిలి అంటే ఆయన ఆకాశ అంటే ఆకాశలింగం అండి, చిదంబరేశ్వరుడు ఆకాశలింగం, ఆయన అంతటా అంటే ఈధర్ అంటే అంతా వ్యాపించిన పరమేశ్వరుడు, నాన్నగారు అంతటా వ్యాపించారని చెప్పకుండా చెప్పడం. సో బాడీ వదిలి ఆయన అంతటా ఉన్నారు అన్న దానికి ఇది నిదర్శనం. అదే కాకుండా చిదంబరం వెళ్ళు అని పంపిన రోజు ఏ రోజు అయ్యింది, 180 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందంటండి ఆ రోజు. అంటే నక్షత్రం, నటరాజు నక్షత్రం, నటరాజు పుట్టిన నక్షత్రం, అక్కడ ఆ శివతాండవం చేసిన రోజు, ఆ గుడి ప్రారంభించిన విశిష్టత అన్నీ కలిపి 180 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందంటే అంటండి ఆ రోజు. ఆ రోజు అవ్వడం అసలు మేము ఊహించలేదు. ఊరికే దర్శనం చేసుకుందామని పొద్దున్న అరౌండ్ 7:30 టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 1:30 వరకు అభిషేకాలు, ఆర్తులు, ప్రసాదాలు, స్ఫటికలింగం బయటికి తీయడం, ఇంకా అసలు అంటే నాన్నగారి ప్రెజెన్స్ అంత వైభవంగా బాడీ వెళ్ళిపోయాక అదే మొదటిసారి జరగడం అండి. అదే అంది ఆ మూమెంట్లో ఆయన మనకి స్పష్టంగా, విశ్వమంతా నాన్నగారు, విశ్వమంతా నిండి ఉన్నది ఆయన ప్రేమ, అది మనం గుర్తించి మనం కూడా ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించి, ఆయన మన పట్ల ఎలా అయితే అంటే మన దోషాలు మన మలినము చూడకుండా మనల్ని స్వచ్ఛత చేకూర్చడానికి ఆయన మన పట్ల ఎలా ఉన్నారో, ఆయన జీవిత విధానం ఎలా జీవించారో అది మనందరం రిఫ్లెక్ట్ అయ్యి నెగిటివిటీ అనే మాట రాకుండా మన తలంపులు, మన మాట, మన చేష్ట, మనం జీవిస్తే ఆయన కోసం జీవిస్తున్నట్టుగా, ఆయన అనుగ్రహం కోసమే మనం మాట్లాడినా, ఆయన అనుగ్రహం కోసమే మనం ఒక పని చేసినా అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటే ఇక్కడే ఇప్పుడే ఆయన్ని సంతోషపరిచిన వాళ్ళం అవుతాము, మన జీవితం ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతామండి. సో దీంతో ఇంకా ముగిందాం మరి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మ.